గాయత్రి మహావిజ్ఞానంలో మనం పరమపూజ్య గురుదేవులు ఇచ్చిన పంచకోశ జాగరణ వాటికి సంబంధించినవి ఉచ్చరించుకుంటాం. యాక్చువల్గా పంచకోశ జాగరణ అనే ఈ సాధనా ప్రక్రియ ఎందుకు ఇచ్చారు అది బాగా అర్థం చేసుకోవాలి. పంచకోశాల్లో పంచ అంటేనే ఐదు, ఐదు కోశాల్లో ఐదు రకాల తత్వాలు పనిచేస్తుంటాయి. ఒకటి దాంట్లోనేమో భూతత్వం, ఒక దాంట్లో జలతత్వం, ఒక దాంట్లో అగ్నితత్వం, ఒక దాంట్లో వాయుతత్వం, ఇంకో దాంట్లో ఆకాశతత్వం. ఇలాగా ఐదు కోశాల్లో ఐదు పనిచేస్తుంటాయి. ఇలాగా పంచకోశాల్లో పంచతత్వాలు పనిచేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మానవ జీవితంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. మనకు అవి ఉన్నాయని కానీ అవి ఒక రోల్ ప్లే చేస్తాయని కానీ పెద్ద ఐడియా ఉండకపోవచ్చు. మనకు తెలియకపోయినా మనకు తెలిసినా అవి ప్లే చేసే ప్లే చేస్తూనే ఉంటాయి. ఇక్కడ వ్యక్తి తన జీవితంలో భౌతికమైన శరీరానికి సంబంధించిన సుఖాలు, అలాగే వాటికి నీడ్సే ఉంటాయి. భౌతిక శరీరానికి నీడ్స్ ఉంటాయి తప్ప సుఖాలు అనేవి ఉండవు. అది నెక్స్ట్ యాస్ట్రల్ బాడీలో ఉంటుంది. యాస్ట్రల్ బాడీ పైన వైటల్ బాడీలో ఉంటాయి, ఆ పైన ఇంకా మెంటల్ బాడీ. వాటిల్లో మనకు కోరికలు లేకపోతే యాస్పిరేషన్స్, యాంబిషన్స్, ఇవన్నీ వాటిని ఎలాగా తీర్చుకోవాలి అని భౌతిక దేహాన్ని వాడుకుంటాం. యాక్చువల్గా భౌతిక దేహానికి మూడే కావాలి. ఆకలేసిన తింటాం, చలి ఎండ ఇలాంటి వాటి నుంచి రక్షించుకోవడానికి ఒక ప్రొటెక్షన్ షేడ్, నెక్స్ట్ బట్టలు వేసుకోవడానికి శరీరాన్ని కప్పుకోవడం బట్టలు. ఈ మూడే భౌతిక దేహానికి సంబంధించింది. మిగతావి ఏవి భౌతిక దేహానికి కావు, మిగతావన్నీ ఆ పైన ఉంటాయి. ప్రాణమయ కోశానికి మనోమయ కోశానికి సంబంధించినవి ఇవి దృష్టిలో పెట్టుకుని ఈ సాధనలన్నీ పంచకోశాల్లో చెప్పిన సాధనలు ఎందుకు చెయ్యాలి అనే ప్రశ్నకి ఏంటంటే, మనకు భూమిపై స్వర్గావతరణ అనే లక్ష్యం నెరవేరాలంటే, ఆ లక్ష్యం దిశలో పనిచేయాలంటే ఈ పంచకోశాలు కూడా ఏకోన్ముఖంగా పనిచేయాలి. అంటే మన ఆలోచన, మన మాట, మన చేత అన్నీ కూడా దానివైపు ఉండాలి. దేనివైపు? భూమిపై స్వర్గావతరణ వైపు ఉండాలి. మరి మిగతా అన్ని అక్కర్లేదంటే ఖచ్చితంగా మూడో భాగంలో గాయత్రి మహాయజ్ఞంలో చెప్తారు. మీ అక్కర్లేదంటలేదు, మినిమం వాటితోటి వాటిని. అందుకనే ఉచ్య విచార సాదా జీవన్ అని చెప్పడం జరుగుతుంది. ఎంత మినిమంలో బతకగలం అంత మినిమంలో ఉంటూ మన శరీరాన్ని, మన శక్తిని, మన ధనాన్ని, అలాగే మన సమయాన్ని అంతటినీ కూడా స్వర్గావతరణ కోసం ఖర్చు పెట్టమని, భూమిపై స్వర్గావతరణ కోసం. అలా చెయ్యాలంటే ఏం చేయాలి? పంచకోశ జాగ్రత్త చేస్తీరా. అంత కష్టం అంటే కష్టమే కాదు, రోజు ఒక్కొక్క కోశానికి సంబంధించిన సాధన 5-10 నిమిషాలు చేసుకుంటే ఒక గంటలో అన్నీ అయిపోతాయి. లేకపోతే గంటన్నర పట్టచ్చు మ్యాక్సిమం. మన లైఫ్ అనే ఎంతో విలువైన దాంట్లో రోజులో 1440 నిమిషాలు ఉంటాయి. దాంట్లో ఒక 90 నిమిషాలు లేకపోతే ఒక 40 నిమిషాలు లేకపోతే 100 నిమిషాలు ఖర్చు పెట్టలేమా? ఎవరి కోసం ఖర్చు పెట్టడం? మన కోసమే. నిన్న మనం చెప్పుకున్నాం, మనం భూమిపై స్వర్గావతరణ అనే కార్యక్రమం రావాలంటే ఏం చేయాలి? మనిషిలో మనస్సు అనే దాటి అంతఃకరణ చతుష్టయంలో, అంతఃకరణ చతుష్టయం అంటే ఒకే ప్రజ్ఞ 4 పేర్లతో చెప్పబడుతుంది, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఆ బుద్ధిలో చెప్పబడే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారంలో వచ్చే బుద్ధి కాకుండా ఆ పైన ఇంకో తలం ఉంది, మనస్సు గడ్డ పైన, దాన్ని బుద్ధి ప్లేన్ అంటాం. ఆ బుద్ధిమయ తలంలోకి మనిషి చాలా న్యాచురల్గా ఎదగటం అనేది జరగాలి. అలా జరగాలి అంటే మనిషికి కొన్ని తెలియాలి. మనకిప్పుడు ఈ వరకు తెలియనివి చాలా ఉన్నాయి దాంట్లో. భూమిపై స్వర్గావతరణ అనే మాట దాంట్లో ఎన్నున్నాయి? భూమిపై స్వర్గావతరణ మొత్తం 2 పదాలు ఉన్నాయి అంతే. భూమిపై అనేది ఒకటి, స్వర్గావతరణ ఇంకోటి. చాలా అంటే EMC² లాంటిది అనమాట అది. అంతే తప్ప దాని వెనకాల చెయ్యాల్సిందేంటో చాలా ఉంది. మనము ప్రజ్ఞావతరణ కథామృతం అనే పూజ్య గురుదేవులు ఇచ్చింది మనం చదువుకున్నాం, దాని గురించి కొంత చర్చించుకున్నాం. అక్కడ ఇచ్చిన సాధన ఆత్మవత్ సర్వభూతేషు అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఒక సాధన ఏదన్నా మొదలుపెట్టే ముందు ఆ సాధనకు సంబంధించినవన్నీ బాగా కూలంకషంగా అంటే థరోగా చదువుకోవాలి. చదువుకొని అప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి అన్నీ బాగా తెలుసుకోవాలి. తెలుసుకుని సాధన ప్రారంభించాలి. ఆత్మవత్ సర్వభూతేషు అనే దాంట్లో పరమపూజ్య గురుదేవులు ఏమిచ్చారు? నా అంతరంగంలో ఈ జీవులందరూ ఉన్నారు, ఈ జీవులందరి అంతరంగంలో నేనున్నాను అనే సాధన చేస్తున్నాను నేను అని ఇచ్చారు. మాస్టర్ జ్వాలాకుల్ గారు ఆయన 1920 ఆ ప్రాంతంలో మనకు ఈ 24 పుస్తకాల సిరీస్ అంతా రిలీజ్ చేశారు. అప్పటికి యోగా ఆఫ్ సింథసిస్ అనేది ఇంకా రాలేదు భూమి మీదకి అని అప్పుడు చెప్పారు. కానీ యోగా ఆఫ్ సింథసిస్ అంటే ఆయన మనకు పుస్తకం అంటే 1922 వచ్చాయి, కానీ అంతకు ముందు లేకపోతే ఇంకొంచెం ఆ డేట్స్లో చెప్పారేమో తెలియదు. 1910 మాస్టర్ సివివి గారు మొదలుపెట్టిన యోగం అదే, ఇట్ ఈజ్ యోగా ఆఫ్ సింథసిస్, సింథసిస్ ఆఫ్ యోగా. లేకపోతే అది ఎప్పుడు వస్తుంది అంటే కుంభయోగం నడుస్తున్నప్పుడు వస్తుంది. కుంభయోగం నడవడం అంటే ఏంటంటే మనకు రాశి చక్రంలో గ్రహాలన్నీ క్లాక్ వైజ్ తిరుగుతుంటాయి, కానీ ఒక్కటే యాంటీ క్లాక్ తిరిగేది అవుతుంది. అది తిరగటం వల్ల ఏమవుతుందంటే మేషంలో ఉన్నప్పుడు మేష యుగం అంటాం దాన్ని. అలాగే అది మేషం నుంచి వెనక్కి తిరుగుతుంది, మీనం, మీన యుగం అంటాం. ఆ మీనంలోంచి కుంభంలోకి వస్తున్నప్పుడు కుంభయుగం అంటాం. అలాగా ఒక రాశి అది కంప్లీట్ చేయడానికి ఏమవుతుందంటే ఇంచుమించు 2000 సంవత్సరాలు పడుతుంది. 2000 నుంచి 2500 రఫ్గా 2160 అనుకుంటా, ఎందుకంటే 72 సంవత్సరాలకి అది కదులుతుంది. అలాంటివి 1 డిగ్రీ కదులుతుంది 72 సంవత్సరాలు. ఒక్కొక్క రాశిలో 30 డిగ్రీలు ఉంటాయి కాబట్టి 30 × 72 3 6 3 7 21 2160 సంవత్సరాలు పడుతుంది ఒక మార్పు రావాలంటే. మేషంలో అంతా 2160 సంవత్సరాలు మేష యుగం నడుస్తుంది, ఆ తర్వాత 2160 సంవత్సరాలు మీన యుగం నడుస్తుంది. అదైన తర్వాత కుంభయోగం వస్తుంది. ఇప్పుడు కుంభయోగంలోకి రాగానే ఏమవుతుందంటే పరిస్థితులన్నీ మారిపోతాయి. కుంభయుగంలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. మీనయుగంలో భక్తి ఎక్కువ ఉంటుంది. భక్తి మూవ్మెంట్ అంతా కూడా మీనయుగంలో ఉంటుంది అన్నమాట. ఎప్పుడో మనకు ఎప్పుడైతే థియోసాఫికల్ సొసైటీ ఇవి స్టార్ట్ చేశారో, ఎప్పుడైతే మేడం క్యూరీ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కనిపెట్టిందో, ఆ సమయం నుంచి కుంభయుగం బాగా ఎక్కువ ఎస్టాబ్లిష్ అవ్వటం మొదలైందనమాట. ఆ టైం వస్తేనే ఆ సృష్టిలో ఉన్న ఎలిమెంట్స్ కానీ గ్రహాలు కానీ ఏవి కానీ మనకు కంటికి కనిపించవు. యురేనస్ ఎప్పటి నుంచో ఉంది కానీ అప్పుడే కనిపించింది. హర్షల్ అనే ఒక సైంటిస్ట్ దాన్ని చూశాడు, అందుకనే ఆ సైంటిస్ట్ పేరు మీద ఆ గ్రహానికి హర్షల్ అని పేరు పెట్టారు. దాన్నే యురేనస్ అంటారు, తెలుగులో వరుణుడు అంటారు. ఇవి ఎన్ని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ కుంభయుగంలో సాధన అంతా కూడా సింథసిస్ అనమాట. సింథసిస్ అంటే అన్ని కలిపి ఉంటుంది తప్ప ఏదో ఒక్కటి ఉండదు దాంట్లో. అందుకే గురువు గారు భక్తి జ్ఞాన కర్మ ఈ మూడింటిని కంబైన్డ్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. దీంట్లో భక్తి ఒక్కటే ఉండదు, కర్మ ఒక్కటే ఉండదు, జ్ఞానం ఒక్కటే ఉండదు, అన్ని కలిసి ఉంటాయి. అలాగా ఇంకొకటి ఏంటంటే, సింథసిస్ అనేసరికి శంబళ నుంచి వచ్చే శక్తి అన్నిటినీ సింథసైజ్ చేస్తుంది. శంబళ నుంచి శక్తిని ఎవరైనా సరే అనుసంధానం అవ్వాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక గురు పరంపరతోటి అనుసంధానం అయ్యారు. ఒక గురువుతో గురు పరంపరతో అనుసంధానం కాకుండా ఎవరంతటి వాళ్ళు ఒక వ్యక్తి ఎవరైనా సరే, ఒక సమూహం కానీ ఒక గ్రూప్ కానీ లేదా ఒక సంస్థ కానీ డైరెక్ట్గా శంబళ శక్తిని భూమి మీదకి తేలేదు. వాళ్ళు దాన్ని వాళ్ళతో మాకు కలిసేది ఏమి, ఏ గురువులు లేరు ఎవరు లేని, నేను డైరెక్ట్గా శంబళ శక్తిని సాధించేస్తానంటే సున్నా ఏమవుదు. శంబళకి ఉన్న ఆ శక్తిని ఒక్క గురువులే పట్టుకుంటారు, పట్టుకుని శిష్యులకు ఇస్తారు. కాబట్టి గురువుతో అనుసంధానం ఉన్న వాళ్ళే సింథసిస్ని తెలుసుకోగలరు. సమన్వయ భాగవతం అని చెప్పారు మాస్టర్. సమన్వయ భాగవతం అంటే దాంట్లో ఈ సింథసిస్ ఉంటుందన్నమాట. అది ఎలా ఉంది ఏమిటి అని ఆ పుస్తకం చదివితే అర్థం. అందుకని ఈ సింథసిస్ ఆఫ్ యోగా అనే మాట వాడకుండా సింథసిస్ ఆఫ్ యోగాని ఎలా తీసుకురావచ్చు అనే ప్రయత్నమే మాస్టర్ చేసింది ఆర్కే. ఆ 12 గురువుల ఫోటోలు, దాని తర్వాత జిల్లెళ్ళిమూడమ్మ రమణ మహర్షి గారిని కూడా చేర్చారు. కాబట్టి 14. ఆ 14 గురువుల యొక్క సామూహిక శక్తి ఏదైతే ఉందో, వాళ్ళు రకరకాల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన సాధన చేసి ఆ స్టేజ్కి వెళ్ళారు. వాళ్ళందరి దాంట్లో ఉన్న సింథసిస్ ఏమిటి అది మాస్టర్ తీసుకొచ్చింది. రెయిన్బో చూసామనుకోండి, అది అనాలిసిస్. దాన్ని రెయిన్బోలో ఉన్న కలర్స్ అన్నీ ఒక్కటైపోతే అది సింథసిస్. అంటే తెల్లటి కిరణం సింథసిస్, రెయిన్బోలాగా 7 విడిపోయిందేమో అనాలిసిస్. ఇప్పుడు ఇది అనాలిసిస్ కాదు, కావాల్సింది సింథసిస్ కావాలి. అందుకని డిఫరెంట్గా కనిపించే గ్రూప్స్ అన్నీ కూడా ఏకోన్ముఖంగా పనిచేయాలని మాస్టర్ జ్వాలాకులుగా చెప్తా. ఇంతకీ ఈ సింథసిస్ ఆఫ్ యోగా అనేది ఏదైతే ఉందో అది సివుయి అని చెప్పి మాస్టర్ ఇచ్చారు. సివుయి అంటే మనలో మనల్ని చూడండి. అలాగే పరమపూజ్య గురుదేవులు ఏమిచ్చారు, ఆత్మవత్ సర్వభూతేషు, నా అంతరంగంలో జీవులందరూ ఉన్నారు, జీవులందరి అంతరంగంలో నేనున్నాను అని. అలా కాకుండా ఇంకా ఎప్పుడో 5000 క్రితం ఇచ్చిన భగవద్గీతలో పరమాత్మ రాజవిద్య రాజగుహ్యం అనే దాంట్లో 9 చాలా క్లియర్గా ఈ డీటెయిల్స్ ఇచ్చారు. అవి అలా పాటించకుండా వేరే ఇంకా ఉన్నాయి కదా, అవి పాటించారు. రాజయోగ రాజవిద్య రాజగుహ్యంలో ఇచ్చిన ఏదైతే ఉందో అది యోగ ఆఫ్ సింథసిస్ మొత్తం. ఇప్పుడు మనం ఈ సింథసిస్ దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే, ఆత్మవత్ సర్వభూతేషు అనే సాధన దగ్గరికి ఎందుకు వస్తున్నాం, ఆత్మవత్ సర్వభూతేషు అనే సాధన దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే, భూమిపై స్వర్గావతరణ అనేది జరగాలంటే మనందరం కూడా ఈ మనోమయ తలం నుంచి బుద్ధిమయ తలంలోకి ప్రవేశించాలి. అప్పుడే మనం భూమి మీద నడిచే దేవతలుగా ఉంటాం, భూసురులుగా ఉంటాం. ఎక్కడ దేవతలు ఉంటారో అదే స్వర్గం అని చెప్పారు. కాబట్టి భూమి దేవతలతో నిండిపోతే ఇదే స్వర్గం అవుతుంది. అది కదా గురువు గారి కాన్సెప్ట్. దానికి ఆత్మవత్ సర్వభూతేషు అనేది సాధన. నా అంతరంగంలో జీవులందరూ ఉన్నారు, అంతరంగంలో నేనున్నాను అని అది తెలియటం వల్ల, అది తెలియాలంటే ఫస్ట్ అతను ఎవరో తెలియాలి. నేను ఆత్మని, ఈ శరీరాన్ని కాదు అనే జ్ఞానం రావాలి. అందుకని ఆత్మసాధన, ఆత్మజ్ఞాన సాధన చేసుకోవాలి. వాటేమై దాంట్లో గురువు గారు ఏం చెప్పారు, వాటేమయ్యలో ఏం చెప్పారు, ఆ సాధన చేస్తూ ఈ శరీరం కంటే అతీతంగా నేనున్నాను అని జ్ఞానం సంపాదించాలి. అది కూడా మనకు పంచకోశ జాగరణ వాటికి సంబంధించిన సాధనల్లో ఆల్రెడీ ఇచ్చారు. అది కూడా మళ్ళీ విడిగా వాటామయ్యలో చూసి చేసుకోగలదు. పంచకోశాల్లో ఉన్న సాధనా విధానాల్లో ఉంది అది కూడా. ఆ తర్వాత నాలో జీవులందరూ ఉన్నారు, జీవులందరిలో నేనున్నాను అనే ధ్యానం బాగా చేయాలి. చేసినప్పుడు మన చేతనత్వం ఈ శరీరానికంటే ఇంకా అతీతంగా అంతటా ఉన్న అనుభూతి ఖచ్చితంగా వస్తుంది. ఆ అనుభూతి వచ్చినప్పుడు దట్ ఈస్ లిమిట్లెస్ అన్నమాట, దానికి ఒక అంతం లేదు. ఇప్పటివరకు మనం ఈ శరీరానికి దాటి ఇంకా పైన ఏముందో తెలియదు, శరీరంలో ఏముందో యాక్చువల్గా తెలియదు మనకు. మన చేతనత్వం శరీరం కంట మనకున్న ఈ కోశాలన్నిటికంటే అతీతంగా వ్యాపించడం అనేది మనకు అనుభూతిలోకి వస్తుంది ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు. ఆ ఆత్మజ్ఞానం వచ్చినప్పుడే దాన్ని ఉపయోగించుకుంటూ మనం సాధనలో ఇంకా ముందరకు వెళ్తాం. నా ఆత్మజ్ఞానం వైపుకు వెళ్లాలన్నా ఈ రాజవిద్యా రాజకృష్యంలో చెప్పిన సాధనలు ఏవైతే ఉన్నాయో అలాగా, లేకపోతే గురువు గారు డైరెక్ట్గా ఆత్మవత్ సర్వభూతేషు అందరి హృదయంలో నేనున్నాను, నా హృదయంలో అందరూ ఉన్నారు, ఇంకా ఏం చెప్పారు అలా కాకుండా అందరి అంతరంగంలో నేనున్నాను, నా అంతరంగంలో అందరూ ఉన్నారు, అలాగైనా పర్వాలేదు. ఎలాగైనా నాలో అందరూ ఉన్నారు, అందరిలో నేనున్నాను. సింపుల్ పోనీ మీ అంతరంగము హృదయము ఈ పదాలన్నీ కూడా ఉన్నా లేకపోయినా నాలో జీవులందరూ ఉన్నారు, జీవులందరిలో నేనున్నాను అనే ధ్యానం ఎంత బాగా మనకు కుదిరితే, దాంట్లో మనం నిష్ణాతులం అయితే, దాంట్లో సిద్ధి వస్తే కనుక ఖచ్చితంగా మీలో ఎవరెవరు సాధన చేస్తారు, మనలో అన్ని జీవులు మనలో ఉన్నట్టు తెలుస్తుంది, అందరి జీవుల్లో మనం ఉన్నట్టు, మన అందరి జీవులు మనలో ఉన్నట్టు తెలుస్తుంది. అది ఏకత్వం, అది సింథసిస్ అంటే. కానీ చూడటానికి ఎంతమంది ఉంటారు భూమి మీద, కొన్ని వందల కోట్ల మంది ఉన్నారు, 1000 కోట్ల మంది, అదే 900 కోట్ల మంది ఉన్నారు, లేదా 100 కోట్లు, లేదా సరే ఎన్నైనా నెంబర్ ఏదైనా సరే అంతమంది ఉండరు. అప్పుడు ఒక్కడే ఉంటాడు. ఇందరిలోనూ ఎవరున్నారు, నేనున్నాను. నాలో ఎవరున్నారు, ఇందరు ఉన్నారు. అంటే ఒక టేబుల్ మీద ఒక గ్లాస్ పెట్టామనుకోండి, గ్లాస్ పెడితే టేబుల్ చుట్టూ ఆకాశం ఉంది, గ్లాస్ చుట్టూ కూడా ఆకాశం ఉంది, గ్లాసులో కూడా ఆకాశమే ఉంది. గ్లాసులో విడిగా ఇంకేం లేదు, గ్లాసులో కూడా ఆకాశమే ఉంది. గ్లాసు బయట ఆకాశమే ఉంది, లోపల ఆకాశమే ఉంది. అలాగా వ్యక్తి సాధన చేస్తే తనలోనూ అందరు జీవులు ఉన్నారు, అందరు జీవుల్లో తను ఉన్నాడు అని తెలుస్తుంది. ఆ తెలియటం ఆ ఆకాశం ఒక్కటే. అంటే అప్పటికి ఆ వ్యక్తి యొక్క శరీరం ఎలా ఉంటుందంటే, శరీరానికి అతీతంగా తానుంటూ ఆకాశం ఎలాగైతే అంతటా ఉందో అలాగా ఆ వ్యక్తి కూడా, సాధన చేసుకుంటున్న ఆ వ్యక్తి కూడా ఈ ఆకాశంలాగా అంతటా ఉంటాడు. ఆకాశానికి అంతులేదు కాబట్టి విడిగి అంతులేదు. ఆ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత, నాలో అందరూ ఉన్నారు, అందరూ లేని ఉన్నాననే జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు కానీ విజ్ఞానమయ కోశంలోకి మనిషి ప్రవేశించడు. ఇది ఒక వర్షం. విజ్ఞానమయ కోశంలో ఏముంటుందంటే సత్యం ఒకటే ఉంటుంది, ఇంకేముండదు అక్కడ. ఎప్పుడు సత్యం అలాగ ధగధగ మెరిసిపోతుంటుంది. సత్యం తప్ప ఇంకోటి ఉండదు. సత్యాన్నాస్తి పరోధర్మ అని థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు ఒక స్లోగన్ పెట్టుకుంటారు. హయ్యెస్ట్ ఏంటంటే సత్యం అంతే. అది తెలియాలంటే మనం విజ్ఞానమయ కోశంలోకి ప్రవేశించాలి. కాన్షియస్గా ప్రవేశించినప్పుడు సత్యం ఏంటో తెలుస్తుంది. సత్యం నోటితో చెప్పేది కాదు, చూపించేది కాదు, ఎవరికి వాళ్ళు అనుభవంలోకి తెచ్చుకునేది. అలా ఎవరికి వాళ్ళు అనుభవంలోకి తెచ్చుకోవడానికి మా బుద్ధులను సన్మార్గం వైపు నడుపు అంటే అర్థం సత్యం వైపు నడుపనే. సత్యం అంటే భగవంతుడనే. కాబట్టి ఈ ఆత్మవత్సర్వభూతేషు అనే సాధన బాగా చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మనం సాధనలో పరిపక్వత వచ్చి విజ్ఞానమయ కోశంలోకి ఎంటర్ అవుతాం. విజ్ఞానమయ కోశాన్ని అరవిందులు ఏమన్నారంటే సూప్రామెంటల్ లేకపోతే సూపర్ మైండ్ అంట. అది అక్కడ ఆ సబ్జెక్టులో అక్కడ చదువుతుంటే అది చాలా గొప్ప విషయం, చాలా ఎక్సలెంట్గా ఉంది పదాలు, అవన్నీ ఇంగ్లీష్లో చాలా బాగుంటాయి. అవే తెలుగులో గురువు గారు విజ్ఞానమయ కోశం అని ఇచ్చారు. ఆ విజ్ఞానమయ కోశంలోకి మనం ఎంటర్ అవ్వటం అనేది మనకు ఇంపార్టెంట్. పదాలు ఏవి అనవసరం, పదాలు ఏవన్నా అవ్వచ్చు. ముఖ్యంగా మన సాధన శ్రద్ధ విశ్వాసాలు బట్టి మనం దీన్ని సాధించవచ్చు. ఎప్పుడైతే మనం ఒక్కసారి అందరిలో నేనున్నాను, నాలో అందరూ ఉన్నారనే సాధనలో ముందరకు వెళ్ళగలిగాము, ఖచ్చితంగా విజ్ఞానమయ కోశం మనలో పనిచేయటం మొదలెడుతుంది. అంతవరకు పనిచేయదు. అంతవరకు ఏం పనిచేస్తుంటుంది? మన మనస్సు పనిచేస్తుంది, అంటే మన ఆలోచనలు పనిచేస్తాయి. మన కోరికలు మన శరీరాన్ని నడిపిస్తుంటాయి, మనకు ఆలోచనలు మన శరీరాన్ని నడిపిస్తుంటాయి. మనకు చల్లగా ఉంది, వేడిగా ఉంది, లేకపోతే ఉక్కుపోసేస్తుంది, లేకపోతే చలిసేస్తుంది, లేకపోతే ఇబ్బందిగా ఉంది, ఇవన్నీ కూడా ఆ ఫీలింగ్స్ బట్టి ఈ శరీరం అక్కడ ఉండాలా, దూరంగా వెళ్ళిపోవాలా, ఏసీ వేసుకోవాలా, ఫ్యాన్ వేసుకోవాలా, లేకపోతే హీటర్ వేసుకోవాలి, ఇవి సరిపోతాయి. అంతే తప్ప ఇవన్నీ డే టు డే లైఫ్లో మనం ఫేస్ చేసేది. కానీ ఎప్పుడైతే మనం విజ్ఞానమయ కోశంలో మన చేతనత్వం ఎస్టాబ్లిష్ అయిందో, అప్పుడు ఈ మనస్సు ద్వారా, ఈ ప్రాణం ద్వారా, ఈ శరీరం ద్వారా భగవంతుడు పనిచేయటానికి మొదలవుతుంది. ఏకీనాం బ్రహ్మాభవతి సారథి అని మాస్టర్ ఇది శ్లోగన్ మనది అని చెప్పారు. మహాకాళ చక్రవర్తి సామ్రాజ్య పట్టాభిషేకం అని చెప్పి మనకు 1999లో ఇది చెప్పారు. అందుకని అలాంటి ఏకీనాం బ్రహ్మాభవతి సారథి అవ్వాలి అంటే దానికి ఇంకోటి కూడా ఉంది, నిస్త్రైగుణ్యోభవ అర్జున. గుణాలు లేకుండా తయారు, గుణాలకు అతీతుడిగా తయారు. అసలు నేను అనే పదంలో గుణాలు ఉండవు. నేను నుంచి గుణాలు వస్తాయి. నేను అనే దాని నుంచి గుణాలు వస్తాయి. కానీ కాబట్టి నేను అనేది ధ్యానం చెయ్యాలంటే, నేను అనేది ధ్యానం చెయ్యాలంటే త్రిగుణాత్మకమైన ప్రకృతికి అతీతమైన శాశ్వతమైన వెలుగును నేను అని ధ్యానం చేసుకోవాలి. నేను అనే దానికి ధ్యానం అలా చేసుకోవాలి. చేసుకుంటుంటే మెల్లిగా త్రిగుణాలకు అతీతంగా మనం ఎదుగుతాం. అలా ఎదుగుతూ నాలో అందరూ ఉన్నారు, అందరిలో నేనున్నానే ధ్యానం వల్ల మనం ఇన్ఫైనెట్గా అంటే అనంతంగా చేతనత్వం అనంతంగా విస్తరించే ధ్యాన స్థితిలోకి వెళ్తాం. అప్పుడు విజ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తాం. ఇలాగ ఎంతమంది ఆత్మజ్ఞానం సంపాదించుకుని ఎంతమంది విజ్ఞానమయ కోశంలో ప్రవేశిస్తే అంతగా భూమి మీద స్వర్గము అవతరిస్తుంది. భూమిపై స్వర్గం అవతరించాలంటే ఊరికే కబుర్లు చెప్పడం కాదు, పనిచేయాలి. ఎక్కడ పనిచేయాలంటే ఎవరి శరీరాల్లో వాళ్ళు పనిచేయాలి, ఎవరి పంచకోశాలని వాళ్ళు సానబెట్టుకోవాలి, ఎవరి పంచకోశాలని వాళ్ళు శుభ్రం చేసుకోవాలి, ఎవరి పంచకోశాలని వాళ్ళని పవిత్రం చేసుకుంటూ పరమపూజ్య గురుదేవులు ఇచ్చిన సాధనా విధానాల్ని అవలంబించాలి. అవలంబిస్తేనే, లేకపోతే ఈ పుస్తకం అంతా ఎందుకు గాయత్రి మహావిజ్ఞానం అన్ని వాల్యూమ్స్ రాయటం? అన్ని వాల్యూమ్స్ యొక్క అవసరం ఏమిటిందంటే భూమిపై స్వర్గావతరణ కోసమే. ఎక్కడా కూడా ఆ మాట వాడరు. ఎలా వాడారంటే గురువుగారు గాయత్రి ఆత్మోన్నతికి ఆత్మబలం పెంపొందించుటకు సర్వశ్రేష్టమైన మార్గము. ప్రాపంచిక సంపత్తి సంపాదించుట ఏ విధముగా ఆవశ్యకంగా భావించబడుతున్నదో అదేవిధంగా గాయత్రి సాధన ద్వారా ఆత్మిక పుణ్యమును పెంపొందించుకునే ప్రయత్నము నిరంతరము చేస్తూ ఉండాలి. రెండు దిశల యందును సంతులిత వికాసము కలుగుట వలన స్వాస్యోన్నతి కలుగును. కేవలము ధన భోగ సంచయములలో నిమగ్నులై ఉంటే ఏదో మనోవినోదానికి ఆ రాసులు పనికి రావచ్చునే గాని నిజమైన సుఖము లవలేశం కూడా కలగదు. ప్రాపంచిక వస్తువుల కోసం పడే శ్రమను ఆత్మోన్నతి కోసం కూడా వినియోగించి తీరాలి. ఇది కాబట్టి ఆత్మ ఉన్నతికి ఈ పంచకోశాల జాగరణ ఇవ్వటం జరిగింది, పంచకోశ సాధన ఇవ్వటం జరిగింది. ఈ పంచకోశాల్లో మనం 5 రకాల సంపత్తి మనకు వస్తుంది. మొట్టమొదటిది ఏంటంటే స్వాస్థ్యం, అంటే మంచి ఆరోగ్యం వస్తుంది, రోగరహిత జీవితము అనేది మొదటిది అనమాట. కాబట్టి దానికి స్వాస్థ్యం వస్తుంది. రెండవది ధనము. ధనం అంటే పంచభూతాలే ధనం. యాక్చువల్గా ధనం వాయు, ధనం అగ్ని అని మనకు మంత్రం ఉంటుంది. అలాగే విద్య. విద్య అంటే దేనివల్ల మనం తరించబడతాము, ఆ విద్య మనకు అందుతుంది. తర్వాత చాతుర్యము, మనకు నిష్ణాతులు అవుతాం, ఏదో ఒక పనిలో మనం ఎక్స్పర్ట్స్ అవుతాం అనమాట. తర్వాత 5వది సహయోగం. సహయోగం అంటే ఒకరితో ఒకరు కలిసి పనిచేయటం. ఇవన్నీ కూడా మనకు ఈ 5 రకాల సంపత్తులు అంటాం వీటిని. ఈ 5 రకాల సంపత్తులు పంచకోశ సాధన చేయటం వల్ల వస్తుంది. ఇంకా ఆధ్యాత్మికమైన సంపత్తి, ఇప్పుడు చెప్పుకున్నవి భౌతిక సంపత్తికి సంబంధించినవి. ఆధ్యాత్మిక సంపత్తిలో ఏంటంటే ఆత్మజ్ఞానం వస్తుంది. అంటే ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఈ శరీరం కాకుండా నేను శరీరానికి అతీతంగా ఎప్పుడూ ఉంటాను అనే జ్ఞానం వస్తుంది, ఆత్మజ్ఞానం. రెండు, ఆత్మదర్శనం అవుతుంది, మనల్ని మనం చూసుకుంటాం అనమాట. ఇలాగ రమణ మహర్షి గారు ఎలాగైతే శరీరంలోంచి బయటకు వచ్చి ఆ శరీరం పడి ఉండటం చూస్తూ ఆయన, ఓహో నేను లేకపోయినా శరీరం ఇలా ఉంది, ఈ శరీరం ఇలా పడున్నా నేను బతికే ఉన్నాను కాబట్టి నాకు చావులేదు అని ఆయన తెలుసుకున్నారు. అది ఆత్మదర్శనం. అలాగే మనం వేరు, శరీరం వేరు అని దర్శిస్తాం. అలాగే ఆత్మ అనుభవం. ఆత్మ అనుభవం అంటే ఏంటి, ఒక చక్కెర అంటే స్వీట్ తిన్నాం అనుకోండి, తీయగా ఉంది అనుభవం ఎలా వస్తుందో అలాగే ఆత్మ దర్శనం, ఆత్మ జ్ఞానం, ఆత్మ అనుభవం, ఆత్మని అనుభూతి చెందటం, ఆత్మలాగా జీవించటం. తర్వాత ఆత్మలాభం. ఆత్మలాభం అంటే ఏంటి, ఆత్మగా జీవించటం వల్ల మన జీవితంలో ఏ మార్పులు వస్తాయి, ఈ ప్రకృతిలో ఏ మార్పులు వస్తాయి, సృష్టిలో పరిణామ క్రమంలో ఒక వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళాడంటే బోల్డంత మార్పు పరిణామ క్రమంలో వెళ్తే కనుక సృష్టిలో కూడా వస్తుంది. వాయిస్ ఆఫ్ ది సైలెన్స్లో చోట చెప్తుంది మేడం లావెట్స్కి, ఒక మహాత్ముడు కనుక తయారైతే సృష్టి అంతా పులకించిపోతుందిట, అబ్బా ఇంకొకటి యాడ్ అయ్యాడని. అలాగా ఈ ఎవరికైతే ఆత్మజ్ఞానము, ఆత్మదర్శనము, ఆత్మ అనుభవం వస్తుందో ఆ ఆత్మజ్ఞానంతో ఈ ప్రకృతిలో కొన్ని పనులు చేస్తాడు, దానివల్ల లాభం వస్తుంది, ఆత్మలాభం. తర్వాత ఆత్మ కళ్యాణం. ఈ ఆత్మ కళ్యాణంతో ఈ భూమి మీద ఉన్న జీవులందరూ వాటిలో ప్రతి ఒక్కళ్ళు ఉన్నది పరమాత్మ యొక్క అంశే, అది ఆత్మ. కాబట్టి ఆ ఆత్మ ఈ పదార్థంలో చిక్కుకొని ఇబ్బంది పడకుండా ఆ పదార్థంలోంచి బయటపడి తను మళ్ళీ భగవంతుడితో ఏకవటం అనేది కళ్యాణం, అది ఆత్మ కళ్యాణం. కాబట్టి ఆత్మ పరమాత్మల సంయోగము, అది ఆత్మ కళ్యాణం. ఇవన్నీ కూడా మనకు ఈ పంచకోశాల ద్వారా వస్తాయి. ఈ పంచకోశాల ద్వారా వచ్చే ఈ జ్ఞానాన్ని మనం బాగా ఉపయోగించుకోవాలంటే పంచకోశాల్లో చెప్పిన సాధనలు ఎన్నో ఉండవు, ఒక్కొక్క దాంట్లో 4 ఉంటాయి, 4 5లో 20. ఆ 20ని ఎలా చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఆసనాలు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క ఆసనం 2 నిమిషాల కంటే ఎక్కువ ఇయ్యక్కర్లేదు, చాలామందికి ఆ విషయం తెలుసు అనుకుంటారు. శీర్షాసనం సపోజ్, శీర్షాసనం కళ్ళజోళ్ళు ఉన్నవాళ్ళు వేయకూడదు, చెవినొప్పి ఉన్నవాళ్ళు వేయకూడదు, పళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉంటే వేయకూడదు. అంటే తలకు సంబంధించిన ఏ రోగం ఉన్నా వాళ్ళు శీర్షాసనము వేయకూడదు, తీసేసాం. సర్వాంగాసనం 2 నిమిషాలు, హలాసనం. పొట్టలో అల్సర్ వచ్చి తగ్గిన వాళ్ళు కానీ, పొట్టలో బాగా భయంకరంగా నొప్పులు ఉన్నవాళ్ళు కానీ హలాసనం వేయకూడదు, మయూరాసనం వేయకూడదు, సర్వాంగాసనం వేసుకోవచ్చు. లేకపోతే సింపుల్గా ఉండే ఆసనాలు ఇంకా ఉన్నాయి, వజ్రాసనం ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. ఇవన్నీ ఆసనాలు, 2 నిమిషాలు అంతే, ఎక్కువ అక్కర్లేదు. లేకపోతే సూర్య నమస్కారాలు చేసి అన్ని ఆసనాలు వచ్చేస్తాయి. ఇలాగ అన్నమయ్య కోశానికి సంబంధించి సూర్య నమస్కారాలు, ఆసనాలు, లేకపోతే తెల్లారుజామున లేచి పచ్చ గడ్డిలో చెప్పులు లేకుండా నడవటం. మార్నింగ్ వాక్ వెళ్తారు చాలామంది షూస్ కట్టేసుకుని రోడ్డు మీద, లేకపోతే మట్టిలో నడుస్తారు తప్ప షూస్ మట్టుకు తిప్పరు. అది మార్నింగ్ వాకే కానీ పూర్తి ఎఫెక్ట్ రావదు బాడీ మీద. పూర్తి ఎఫెక్ట్ రావాలంటే ఏం చేయాలి, ఆకుపచ్చ గడ్డి ఉంటుంది ఆ ఆకుపచ్చ గడ్డి మీద చెప్పులు లేకుండా నడవాలి, అప్పుడే కానీ దాని ఎఫెక్ట్ రాదు. ఈ రకంగా మట్టిని ఉపయోగించుకోవడం, మట్టి పట్టీలు వేసుకోవడం. మట్టి ఏం చేస్తుందంటే మనలో శరీరంలో విషయాలన్నింటినీ లాగేస్తుంది. తలనొప్పిగా ఉందనుకోండి, పూర్వం ఏం చేసేవాడంటే కాలంలో దిగి శుభ్రంగా ఈత కొట్టి తలకి ఒండ్రు మట్టి రాసుకుని చాలాసేపు అరగంట సేపు కూర్చుని మళ్ళీ ఈత కొట్టేసరికి తలనొప్పి అంత తగ్గిపోతుంది, పీల్చి పడేస్తుంది లోపల ఉన్న విషయాలన్నీ. అవన్నీ పూర్వం చేసేవాడు మట్టి పట్టీలు. ఈవెన్ టైఫాయిడ్ ఫీవర్ వచ్చినా కూడా పొట్ట మీద మట్టి పట్టి వేసేవాళ్ళు. ఇవన్నీ పద్ధతులు. అదైన తర్వాత అన్నమయ కోశం అయిన తర్వాత ప్రాణమయ కోశం. దీనికి ప్రాణాయామం, సహజ ప్రాణాయామం, లోపలికి గాలి మెల్లిగా పీల్చుకోవడం, మెల్లిగా వదలటం, అంతే. లోమ విలోమ ప్రాణాయామం, లేకపోతే అంతకంటే ఎక్కువ చేయక్కర్లేదు. అవి ఓ పని నిమిషాలు. తర్వాత ప్రాణమయ కోశం తర్వాత మనోమయ కోశం. దీనికి ధ్యానము జపము, దీనికే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మనస్సును అధీనంలో తెచ్చుకోవడం ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలా అవసరం. అది నిన్న మనం చెప్పుకున్నాం. తర్వాత విజ్ఞానమయ కోశంలో సాధనలు, ఈ శరీరానికి ఈ శరీరం కంటే నేను వేరుగా ఉంటాను అనే సాధనా విధానం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ దీంట్లో వస్తాయి. విజ్ఞానమయ కోశం చివరిలో ఇంకా కళా నాదబిందు, కళా సాధన, ఆనందమయ కోశం, ఇవన్నీ కూడా మనం 5-10 నిమిషాల కంటే ఎక్కువ చేసుకోవచ్చు. పొద్దున కొన్ని, సాయంత్రం కొన్ని, అలా చేసుకోవచ్చు, విడగొట్టుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నామని చెప్పుకున్నాం కదా. భూమిపై స్వర్గావతరణ జరగాలి అంటే ఏకోన్ముఖంగా మనలో ఉన్న శక్తులన్నీ పనిచేయాలి. ఏకోన్ముఖం అంటే ఏంటి, భూమిపై స్వర్గావతరణ అనే లక్ష్యమే ఏక ఉన్ముఖం, అన్నీ దానికోసమే పనిచేస్తుంది. అలా పనిచేస్తున్నప్పుడు మనం మన మనస్సుని అధీనంలో ఉంచుకొని, అది మనస్సు అధీనంలో, మన అధీనంలో ఉండటం అంటే ఏంటి, మనస్సు ఏది ఆలోచించమంటే అదే ఆలోచించాలి మనస్సు. అంటే అదేం ఆలోచించమంటే మనం అది ఆలోచించడం కాదు, ఏది వినమంటే అదే వినాలి, ఏది చూడమంటే అదే చూడాలి, ఏది వద్దంటే అది మానేయాలి. అంతేనప్ప మానేస్తేనే అబ్బా చూస్తే బాగుండు, చూస్తే బాగుండు అని పేక్కూడదు లోపల. అలాగా పూర్తిగా మన మనస్సు అధీనంలో ఉండాలి. ఉన్నప్పుడు మనం దేవతలుగా మారటానికి, దేవతలు అంటే ఏంటి, ఇచ్చేవాళ్ళు. ఏమిచ్చేవాళ్ళు, భగవంతుడి శక్తిని మనం తీసుకోవడం, దాన్ని భూమి మీద అందరికీ ప్రసరింప చేయటం, అదే మన పని. అంతకంటే పనేం లేదు. ఇక్కడ నిన్న చెప్పుకున్న సాధనం చూసారా, నేను భగవంతుడి మనస్సులో ఉన్నాను. అప్పుడు మనస్సులో ఉన్న భగవంతుడి మనస్సులో ఉన్నామంటే గాయత్రి మాలతో ఏకమై ఉన్నామని అర్థం. సంకల్పం, భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉన్నాడు ఏం చేశాడు, శోకామయత, ఆయన అనుకున్నట్ట ఏకోహం బహుశ్యావ, నేను ఒక్కడే ఉన్నాను ఎక్కువ అవ్వాలని. ఎప్పుడు అనుకున్నాడు అంటే మనస్సులోనే అనుకుంటారు ఎవరన్నా. భగవంతుడు కూడా మనస్సు ఉంటుంది, ఆయన భగవంతుడి మనస్సు అలాగా సంకల్పించాడు. మనం ఇప్పుడు భగవంతుడి మనస్సులో ఉన్నాం అని మనం ధ్యానం చేసుకుంటే ఏమవుతుందంటే, భగవంతుడు ఏమనుకుంటాడో అదే మనం అనుకుంటాం. భగవంతుడు ఏమనుకుంటున్నాడు పుస్తకాలలో అది గురువుల ద్వారా చెప్పిస్తున్నాడు. భూమిపై స్వర్గావతరణ, దానికి ఏం సాధన చేయాలి అన్నీ. కాబట్టి అవన్నీ మనకు అర్థమవుతాయి. ఇదివరకు అర్థం కాలేదనుకోండి, ఇప్పుడు అర్థమవుతాయి. ఇదివరకు తెలియట్లేదు, ఇప్పుడు తెలుస్తాయి. ఇదివరకు చేయలేకపోతున్నాం, ఇప్పుడు చేస్తాం. మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఎప్పుడు ఒకటే. అసలు సాధన రహస్యం అంతా కూడా రెండే అక్షరాలు, గుర్తు. అదే అర్జునుడు చెప్పాడు, స్మృతి. అవును, నాకు గుర్తొచ్చింది, కరెక్టే. స్మృతి వచ్చిందా, నీకు గుర్తొచ్చిందా అని అడిగి కృష్ణుడు అడుగుతాడు. అవును గుర్తొచ్చింది నాకు అంటాడు, అంతే అయిపోయింది మొత్తం కథ అంతా. ఇంతే మనం కూడా, మనకు గుర్తొచ్చిందా అంటే గుర్తొస్తే ఓకే, గుర్తు రాలేదనుకోండి, గుర్తొచ్చేంతవరకు చేయటమే. నేనెవరు, గుర్తు రావాలి. నేను ఇక్కడ ఎందుకు పుట్టాను, గుర్తు రావాలి. ఈ భూమిపై స్వర్గావతరణ ఎందుకు, గుర్తుండాలి. అదే ఈ ఇవల్యూషనరీ గోల్ కాబట్టి అది గుర్తుండకుండా ఏ సాధన చేసినా అది ఎటో పోతుంది, ఎటో పోకూడదు, ఏకోన్ముఖం అవ్వాలి. కాబట్టి గాయత్రి చేసినా ఇంకే సాధన చేసినా భూమిపై స్వర్గావతరణ, మనిషిలో దైవత్వ జాగరణ, దుష్ప్రవృత్తుల నిర్మూలన, సత్ప్రవృత్తుల సంవర్ధన, ఇవన్నీ ఎన్నిసార్లు చెప్పినా ఇదేంటి మళ్ళీ ఇదే చెప్తాం అనుకోకూడదు. అవి వచ్చేంత వరకు, అవి మనమయ్యేంత వరకు, మన అనుభవంలోకి వచ్చేంత వరకు అవి పేపర్ మీద ఉన్నట్టే. కానీ మన అనుభవంలోకి రావాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే గుర్తుండాలి. ఎవరినండి అని అడిగితే నేను రాజమండ్రిలో ఉన్నా, లేకపోతే విజయవాడలో, లేకపోతే అమెరికాలో ఉన్నా, లేకపోతే లండన్లో ఉన్నా అని చెప్పుకున్నాం కదా, అది గుర్తుంటుంది తప్ప నేను భగవంతుడిలో ఉన్నానని గుర్తుంటుంది. ఎందుకు ఉండదు అంటే తెలియదు కాబట్టి. మహాత్ములు చెప్తారు కానీ మనం దాన్ని అంతగా గమనించం కాబట్టి. వాసుదేవ సర్వమితి అని ఒక చోట చెప్తున్నారు, పురుష ఏవేదం సర్వం అని చెప్తున్నారు, అలాగే ఈశావాస్యమిదం సర్వం కించి జగత సర్వం. ఇది ఈశావాస్యమిదం సర్వం అని ఈశావాస్యోపనిషత్తులో మొట్టమొదటి మంత్రం. ఈశావాస్యమిదం సర్వం ఇదంతా కూడా ఈశ్వరుడితో ఉంది. మనలో భగవంతుడు కూడా చెప్పుకున్నాడు పాపం ఆయన అడ్రస్. ఈశ్వర సర్వభూతానా హృదయసేర్జున తిష్టతి. కాబట్టి మన హృదయంలో ఎవరున్నారు? ఈశ్వరుడు ఉన్నాడు. మనం ఎవరైనా సరే అబ్బా నాకెవరు లేరండి ఒంటరి వాడిని అంటే చాలా తప్పు అనమాట. ఎందుకంటే ఈశ్వరుడు నువ్వు ఉన్నారు. ఈశ్వరుడు లేకుండా నువ్వు లేవు, ఈశ్వరుడు లేకుండా మనిషి లేడు. మనిషి ఉన్నాడంటే అర్థం మనిషి ఈశ్వరుడు వల్ల ఉన్నాడు, ఈశ్వరుడితోనే ఉన్నాడు. ఈశ్వరుడు మనిషి కలిసి ఉన్నారు. ఆ ఈశ్వరుడు బయటకు వచ్చి కనపడ్డు. ఈశ్వర సర్వభూతాన హృదయసేర్జున తిష్టతి. హృదయ దేశంలో కూర్చుని ఉంటాడు. ఎక్కడ ఏం చేస్తాడు ఆయన అంటే యంత్రారూఢ అని మాయ. ఒక యంత్రం మీద కూర్చోబెట్టి దాన్ని ఆన్ చేసానుకోండి, అది తిరుగుతూ ఉంటుంది, పని చేస్తుంది. తిరుగుతూ ఉందంటే గుండ్రం కానీ కాదు, ఇట్ స్టార్ట్స్ వర్కింగ్. అలాగా ఈ శరీరం అనే యంత్రాన్ని పనిచేసేటట్టుగా చేస్తాడు. ఎప్పుడైతే ఈశ్వరుడు తప్పుకున్నాడో అప్పుడు ఈ శరీరం అనే యంత్రం పనిచేయదు. నేనున్నానని చెప్పుకున్నా కూడా పనిచేయదు. పని చేయించేవాడు తప్పుకుంటే ఇంక పనే ఉంది. అప్పుడు ఈశ్వరుడు ఎప్పుడు ఉండి మన చేత పనిచేస్తున్నాడు. ఆ దృష్టి మనం ఎప్పుడు ఉండాలి, ఆ గుర్తు ఎప్పుడు ఉండాలి, ఈశ్వరులో నేను భగవంతుడితో ఉన్నాను, ఈశ్వరుడితో ఉన్నాను, ఆయన వల్లే నేను ఈ పనులు చేయగలుగుతున్నాను, ఈశ్వరుడి వల్లే నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఈశ్వరుడి వల్లే నేను మాట్లాడగలుగుతున్నాను, ఈశ్వరుడి వల్లే నేను తినగలుగుతున్నాను, ఈశ్వరుడి వల్లే నాకు బలంగా ఉంది, ఈశ్వరుడి వల్లే ఆరోగ్యం ఉంది. అలా ప్రతి క్షణం ఈశ్వరుని గుర్తు తెచ్చుకోవాలి. అలా గుర్తు తెచ్చుకుంటున్న కొద్దీ మన సాధన బాగా జరుగుతుంది. సో సింపుల్, కష్టపడిపోకలేదు, నాకు చాలా కష్టం, ఎలాగ నేను ఏం చేయగలను, ఏం చేయక్కర్లేదు, గుర్తు తెచ్చుకోవాలి. నా హృదయంలో ఉన్న ఈశ్వరుడికి నమస్కారం. ఏముంది ఇంట్లో కష్టం? కష్టం ఉంది, అసలు ఏ పెద్ద మంత్రాలు ఉన్నాయా ఇంట్లో, ఇంకేమన్నా ఉన్నాయా, కష్టపడి గుర్తు పెట్టుకోవాల్సింది ఉందా? ఏమీ లేదు. నా హృదయంలో ఉన్న ఈశ్వరుడికి నమస్కారం. నా హృదయంలో ఈశ్వరుడి వల్ల నేను, నా మనసు పనిచేస్తుంది, ఈ నా హృదయంలో ఉన్న ఈశ్వరుడి వల్ల నా ప్రాణం పనిచేస్తుంది, నా హృదయంలో ఉన్న ఈశ్వరుడి వల్ల ఈ శరీరం పనిచేస్తుంది, ఇలా అనుకోవడంలో కష్టమేముంది? ఏం లేదు. అలాంటి ఈశ్వరుడికి నేను శరణు చెందుతున్నాను. ఎందుకు? నా బుద్ధిని సన్మార్గం వైపు ప్రేరేపించు. ఈ భూమిపై స్వర్గావతరణనే లక్ష్యం సాధించడానికి నన్ను కూడా ఒక పనిముట్టుగా తయారు చేయి, ఒక సేవకుడిగా తయారు చేయి, దాంట్లో నేను ఎఫెక్టివ్గా పనిచేయడానికి నన్ను తీర్చిదిద్దు అని ఎవరిని అడగాలి? మన హృదయంలో ఉన్న ఈశ్వరుని అడగాలి. దీంట్లో కష్టమే ఉంది? ఏం లేదు. మనం అడగడమే లేట్. అడగంగానే ఆస్క్, ఏ విల్ బి గివెన్ అంటాడు క్రైస్ట్. నాక్ ది డోర్ విల్ బి ఓపెన్. మనం అసలు తెలియాలి మనకు వేర్ టు నాక్ ది డోర్. ఎవరిని అడగాలి? ఎవరిని అడగక్కలేదు. మనకు ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి, హృదయంలో ఉన్న ఈశ్వరుడికి దాన్ని సబ్మిట్ చేయాలి. ఇదిగో నాకు ఈ ప్రాబ్లం ఉంది, దీనికి సొల్యూషన్ నువ్వు ప్రసాదించాల్సిందే, నాకు చేత కావట్లేదు అని అడిగితే ఖచ్చితంగా సొల్యూషన్ వస్తుంది. సొల్యూషన్ కోసం ఎక్కడెక్కడో గొప్ప గొప్ప స్వామీజీల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం అక్కర్లేదు. మనలోనే ఉన్నాడు స్వామీజీలందరికీ స్వామి, ప్రతి వాడిలోనూ ఉన్నాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుణ్ణి అడిగితే, మనలో ఉన్న ఈశ్వరుణ్ణి విన్నవించుకుంటే, నాకు ఇదిగో ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ హెల్త్ ప్రాబ్లం ఉంది, నువ్వు దాన్ని తొలగించు, దయ చూపించు నా మీద, నేనేదో పొరపాటు చేసి ఉంటాను అందుకే నాకు రోగం వచ్చింది, తగ్గించు అంటే ఖచ్చితంగా తగ్గుతుంది. ప్రాక్టీస్ చేసి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మనం గాయత్రి వర్ణధ్యానం ఇచ్చారు పరమ పూజ్య గురుదేవుడు, దాంట్లో పగడం రంగులో మకారాన్ని చూస్తే పూర్వ జన్మల్లో చేసిన దోషాలు పోతాయని ఇచ్చారు. మన హృదయంలో ఉన్న ఈశ్వరుడికి నమస్కరించుకుని మీరు ఇచ్చిన ఈ వర్ణధ్యానం చేస్తున్నాను, దాని ఫలితం నాకు ప్రసాదించాలి అని ఒక రిక్వెస్ట్ చేసి మనం చేస్తే తప్పకుండా ఫలితం కనిపిస్తుంది. దీన్ని ఎంత గట్టిగా గుర్తుపెట్టుకుని చేస్తే అంత బాగా రిజల్ట్స్ వస్తాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని మనం భూమిపై స్వర్గావతరణ అనే ఒక బృహత్తర ప్రణాళికలో ముందర దాన్ని తెలుసుకోవడం, దాంట్లో పార్టిసిపేట్ చేసే ఒక భాగ్యం మనకు పరమ ప్రేమ స్వరూపులైన మాస్టర్ కల్పించారు కాబట్టి ఆయనకి ఎన్ని జన్మలైనా మనం కృతజ్ఞులుగానే ఉంటాం. ఆ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన వంతు ఎక్కడా లోపం లేకుండా సాధన చేసుకోవాలి అని ఒక సంకల్పం తీసుకుంటూ ఈ నవరాత్రుల్లో మన హృదయంలోనే ఉన్న ఈశ్వరుడు, ఈశ్వరుడితో పాటు ఎవరుంటారు, ఈశ్వరుడు యొక్క శక్తి కూడా ఈశ్వరుడితోనే ఉంటుంది. ఆ ఇద్దరు దూరం దూరంగా ఉండరు. వెంకటేశ్వర స్వామి తిరుమలలోనూ, అలివేలు మంగ కొల్హాపూర్లో లక్ష్మీదేవి ఉన్నారు అన్నట్టుగా కాకుండా హృదయంలోనే ఈశ్వరుడు ఉంటాడు, హృదయంలోనే శక్తి కూడా ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రుల్లో ఆ శక్తి సాధన అమ్మవారిని అడిగినా ఈశ్వరుడినా ఎవరైనా ఒకటే. ఈ భూమిపై స్వర్గావతరణ అనే దానికోసం కావలసిన జ్ఞానాన్ని, కావలసిన శక్తిని నాకు ప్రసాదించు, నాలోకి ఋతుంభరా ప్రజ్ఞగా అవతరించు అని అడగటం. అలాగే మనలోనే ఉన్న ఆ జగన్మాతకి మన ప్రాబ్లం చెప్పుకోవడం, దానికి సొల్యూషన్ ఇమ్మని అడగటం. ఈ రెండు గుర్తు పెట్టుకుంటూ మనం, ఆ గుర్తు అనేదే ఎక్కువ ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. ఎక్కడెక్కడ ఉన్నాడు భగవంతుడు అంటే ఆ గుళ్ళో ఉన్నాడు, పరిగెడదాం అక్కడికి, 2000 ఖర్చు అవుతాయి, పర్వాలేదులే. షిరిడి బాబా చెప్తారు, అప్పులు చేసుకుని తీర్థయాత్రలు చేయకండి. అలాగే మనం కూడా తీర్థయాత్రలు చేయొద్దని కాదు, పుణ్యక్షేత్రాలు చూడొద్దని కాదు, ముందర మనలో ఉన్న హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి, శక్తిని దర్శించడానికి ప్రయత్నం మానకూడదు. అది చేస్తూ మిగతావన్నీ చేయటం వల్ల ఏమన్నా లాభం ఉంటుంది తప్ప మనలో ఉన్నవాడినే చూడలేనప్పుడు బయట ఉన్నవాడిని కూడా చూడలేము. ఎందుకు? యాజ్ అబౌవ్ సో బిలో అని ఉంటుంది చూసారా, అలాగే మనలో ఏ ఉందో బయట కూడా అదే ఉంది. అనాలజీ అంటాం. ఈ అనాలజీ ప్రకారం దేన్నన్నా అర్థం చేసుకోవచ్చు. మనలో ఉన్న భగవంతుడిని చూస్తే ఖచ్చితంగా అక్కడ ఏమున్నది కూడా తెలుస్తుంది. మాస్టర్ తిరుమలలో చుట్టూ సిద్ధక్షేత్రాలు ఉన్నాయి, అంటే షిరిడి చుట్టూ ఈ సిద్ధక్షేత్రాలు ఉన్నాయి. ఎలా తెలుసు ఆయనకంటే, ఆయన లోపల అవన్నీ దర్శించారు కాబట్టి బయట కూడా తెలుస్తాయి. అలాగే మనకు కూడా ఎవరికి వాళ్ళకి కడుపు నిండాలంటే వాళ్ళు అన్నం తినాలి. అలాగే ఈ ఆత్మజ్ఞానం కానీ, ఆత్మలాభం కానీ, ఆత్మ దర్శనం కానీ, ఆత్మోన్నతి, ఆత్మకళ్యాణం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళంతటి వాళ్ళు సాధించాల్సినవే. ఒకళ్ళు సాధించి మనకు అప్పు ఇవ్వడానికి కానీ, మన బదులు వాళ్ళు చేసేయడానికి కుదరదు, నడవాల్సిందే ఎవరికి వాళ్ళు. ఈ అన్వేషణ, ఈ ప్రయాణం ఏదైతే ఉందో అది ఎవరంతటి వాళ్ళు ఒంటరిగా చేయాల్సిందే. మనం నలుగురు కలిసి చేద్దామంటే కుదరదు. నలుగురు కలిసి ఒక చోట కూర్చుంటారు, జపం చేస్తారు, అంతే తప్ప ఎవడి ప్రయాణం వాడిది? ఎక్కడికి ప్రయాణం? మన హృదయంలో ఉన్న ఈశ్వరుడి దగ్గరికి. కాబట్టి నా హృదయంలో ఉన్న ఈశ్వరుడు, నా హృదయంలో ఉన్న ఈశ్వరుడు అన్నా, నా హృదయంలో ఉన్న జగన్మాత అన్నా, ఇద్దరు ఒకటే. నన్ను నీ దగ్గరికి వచ్చేటట్టు చెయ్యి అని మనం ఎంత ప్రేమతో అడిగితే అంత ప్రేమతో అట్నుంచి రిప్లై వస్తుంది. ఖచ్చితంగా మనం హృదయంలోకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. అది అనుభూతి చెందుతూ నా హృదయంలో ఉన్న జగన్మాత అనుగ్రహం నా మీద వర్షించాలి, అలాగే ఈ భూమి మీద ఉన్న జీవులందరి మీద వర్షించాలి అని ఒక ప్రార్థన. అలాగే జగన్మాతని నాలోకి ఋతుంభరా ప్రజ్ఞగా అవతరించు. మరి నీలోనే ఉంది కదా, మళ్ళీ నీలోకి అవతరించడం ఏంటి అంటే, మన కాన్షియస్నెస్ ఎక్కడుందంటే భౌతిక జగత్తు వరకు ఉంది. మన చేతనత్వం ఎక్కడెక్కడ ఉంటుందంటే జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ వరకు ఉంటుంది. తురియము తురియాతీతముకు వెళ్ళదు. ఎప్పుడైతే జగన్మాత అనుగ్రహం వర్షించిందో మనం తురియము తురియాతీతము అనే అవస్థలు కూడా ఉన్నాయి, వాటిల్లోకి మనం ఉద్ధరించబడతాం. వాటి అవి కూడా తెలుస్తాయి. కళలు కానీ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు గాఢ నిద్ర పట్టలేదు అనుకోండి, ఎప్పుడు ఏవో కళ్ళు వస్తూనే ఉంటాయి, బాబు ఆయన ఎప్పుడు నిద్రపోలేను అంటారు. కళలు అసలు రానివాడు ఉన్నాడు అనుకోండి, అబ్బా ఒళ్ళు తెలియ నిద్ర పట్టింది, కళల్లో వేళ్ళేవాడు, వాడికేమో కళలు రావు, వీడికేమో కళలు రాకుండా ఉండవు. చూసారా, రెండు చేతనత్వ స్థితులు ఉన్నాయి. అలాగే ఈ కళలు ఉన్నానని తెలియటం, ఇవేమీ కాకుండా ఈ మూడు ఒకేసారి అనుభవించేది, అంటే శరీరం ఉన్నదని తెలుస్తుంటుంది, మనకు దర్శనం అవుతుంటుంది, కళ్ళలో దర్శనం అయినట్టు, ఏమీ తెలియని స్థితిలో నిద్రపోతున్నట్టుగా మిగతా ఏమీ తెలియదు మనకు. ఆ జగన్మాత మనం అంతే. ఆ స్థితి ఉంటుంది, అది తురియ స్థితి. ఇంక ఇవేమీ లేకుండా అమ్మతో ఒకటైపోవడం, హృదయంలో ఉన్న జగన్మాతతో ఒకటైపోవడం అనే తురియ అతీత స్థితి అనేది కూడా మనకు సాధనలో శ్రద్ధ బట్టి, విశ్వాసం బట్టి, మన రెగ్యులారిటీ బట్టి వస్తుంది. ఇవన్నీ కూడా రావడం ఎందుకంటే భూమిపై స్వర్గావతరణ కోసం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ నవరాత్రి సాధనలు బాగా చేయండి. మీలోనే ఉన్న జగన్మాతకి మీ మనస్సును సమర్పించుకోండి. ఇంతకంట నైవేద్యం ఏమి ఉండదు, మనస్సునే నైవేద్యంగా సమర్పించాలి ఎప్పుడు కూడా. ఈ మనస్సును సమర్పించడం అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీ సాధన చక్కగా బాగా జరగాలని మనసారా ఆశిస్తూ, పరమ పూజ్య గురుదేవులు, పరమ వందనీయ మాతాజీ, దాదా గురుదేవులు, మాస్టర్ గారి యొక్క అనుగ్రహం మీ అందరి మీద దండిగా వర్షించాలి. మీరందరూ మాస్టర్ కోరుకున్న ఉన్నత స్థాయికి ప్రతి ఒక్కరు చేరాలని మనసార ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిం మహిషాగో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.